అని చెప్పేసి మనం చూసుకున్నాము. సత్యయుగానికి ధ్యానము, త్రేతాయుగానికి యజ్ఞము, ద్వాపరయుగానికి విగ్రహారాధన లేదా అర్చన, కలియుగానికి హరినామం. ఎక్కడ చెప్పారు హరినామం చేయమని చెప్పి? ఏ శాస్త్రం చెప్పబడింది? ఏ శ్లోకంలో ఇవ్వబడింది? ఒకవేళ హరినామం ఇచ్చి ఉంటే హరికృష్ణ మంత్రమే మనం ఎందుకు చేయాలి? సో అది మనం గత క్లాస్లో మనం చూసుకున్నాము, ఒకసారి దాన్ని రివిజన్ చేస్తాము. సో శాస్త్రాల యొక్క ప్రాముఖ్యత ఏదైనా కానీ మనం ఏం చేసినా సరే, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఏదైనా చేసే పని అయితే కనుక ఖచ్చితంగా ఇది శాస్త్రంలో ఉన్నాయి. శృతి, స్మృతి, పురాణాల్లో, పంచరత్న, వీటిలో మనం చేసేటువంటి ఆ పద్ధతులు కానివ్వండి, మనం చేసేటువంటి నామం కానివ్వండి, ఏమి చేసినా సరే అది శాస్త్రంలో ఇవ్వబడిందా లేదని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలాగని మనం చెక్ చేసుకోకుండా మనకు నచ్చినట్టుగా మనం చేసుకుని కానీ వెళితే అది ఉత్పాతేవ కల్పతే, దానివల్ల మనకు పెద్ద ఫలితం ఉండదు. మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగలేము. ఖచ్చితంగా మనం వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే కేవలం శాస్త్రాల్లో చెప్పింది మనం తీసుకోవడమే కాకుండా అది సంప్రదాయంలోకి ఆ జ్ఞానాన్ని మనం సంప్రదాయం నుంచి తీసుకుంటున్నామా లేదా చూసుకోవాలన్నమాట. సాంప్రదాయం యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే కృష్ణుడు పదే పదే గీతలో మనకి సంప్రదాయంలో నేను ఈ జ్ఞానాన్ని నేను పరంపరలో ఇచ్చాను, ఒక సంప్రదాయ ఒక గురు పరంపరలో ఒక సంప్రదాయబద్ధంగా నేను ఇచ్చున్నాను దీన్ని, అందరూ కూడా ఇలాగే నేర్చుకున్నారు, ఇలాగే నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ అని చెప్పేసి అక్కడ మనకి స్ట్రెస్ చేస్తారు అన్నమాట. అందువల్ల మనకి గురు పరంపర లేదా సంప్రదాయం మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం తీసుకున్న మంత్రము అది గురు పరంపరలో కానీ లేకుండా, లేదా ఒక గురు పరంపర ఉన్న గురువు దగ్గర నుంచి మనం తీసుకోకుండా మన సొంతంగా మనం చేసినట్లయితే ఇక్కడ ఏం చెప్తుంది, సంప్రదాయ విహీనాయే మంత్రస్తే నిష్ఫలమతం. నిష్ఫలం, ఫలం ఏముండదు దానికి, నిష్ఫలం దానికి. అందువల్ల పద్మపురాణంలో ఏం చెప్పబడిందంటే కలియుగంలో చత్వర సంప్రదాయన, నాలుగు సంప్రదాయాలు ఇచ్చాను, నాలుగు సంప్రదాయాలు ఉన్నాయి అంటున్నాడు అనమాట శాస్త్రాలు. ఏంటా నాలుగు? శ్రీ బ్రహ్మ రుద్ర సనక. శ్రీ అంటే లక్ష్మి, బ్రహ్మ సంప్రదాయ, రుద్ర అంటే శివుడి ద్వారా, సనక అంటే బ్రహ్మకుమారుల ద్వారా వచ్చినటువంటి నాలుగు సంప్రదాయాలు లేదా నాలుగు గురు పరంపరలు ఉన్నాయన్నమాట. మనం ఈ నాలుగు గురు పరంపరలో మనం ఎవరి దగ్గర తెచ్చుకున్నా సరే మనం చేసేటువంటి సాధనకి ఫలితం వస్తుంది అన్నమాట మనకి. సో పైగా ఆ సంప్రదాయంలో కొంతమంది ఆచార్యుల యొక్క పేరు కూడా ఇవ్వబడ్డాయి అన్నమాట. రామానుజాచార్యులు శ్రీ సంప్రదాయం నుంచి, చతుర్ముఖ బ్రహ్మ సంప్రదాయం నుంచి మధ్వాచార్యులు, రుద్రో శివుడు సంప్రదాయం నుంచి విష్ణుస్వామి, చతుస్సనహ అంటే బ్రహ్మకుమారుల నుంచి నింబకాచార్యులు. సో ఈ నలుగురు నాలుగు సంప్రదాయాల్లో లేదా నాలుగు గురు పరంపరలో ఉన్న ప్రముఖులు అన్నమాట వీళ్ళు. వాళ్ళకు ముందు ఆచార్యులు ఉన్నారు, వాళ్ళ తర్వాత కూడా ఆచార్యులు ఉన్నారు, బట్ మనకి స్పెసిఫిక్గా వీళ్ళు ఈ ప్రముఖమైన ఆచార్యులు ఈ పలానా పరంపరలో ఉన్నారని చెప్పేసి మనకి క్లియర్ కట్గా మనకి ఇక్కడ విషయం చెప్తున్నారు అన్నమాట. ఆ హరినామం ఎంత గొప్పది అని అంటే, మంత్రతంత్రతిద్రం దేశ కాలార్హ వస్తుత సర్వం కరోతి నిశ్చిద్రం అనుసంకీర్తనం తవ. ఓకేనా? ఒకవేళ మంత్రాలు కొద్దిగా లోపాలున్నా, తంత్రాలు మనం చేసే పద్ధతులు ఏదైనా లోపాలున్నా, లేదా పలానా కాలంలో పలానా ప్రాంతంలో పలానా వస్తువులు అవి సరిగ్గా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మొత్తాన్ని ఆ ఏవైతే లోపాలు ఉన్నాయో మంత్రాల్లో కానీ తంత్రాల్లో కానివ్వండి, లేదా పలానా ప్రాంతంలో కానివ్వండి, పలానా కాలంలో కానివ్వండి, లేదా పలానా వస్తువులు తేవడంలో కూడా ఏదైనా లోపాలు ఉంటే కనుక సర్వం కరోతి నిశ్చిద్రం, చిద్రం అంతా కూడా నిశ్చిద్రం చేస్తుందంట. అంటే ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నిటి కూడా పరిపూర్ణం చేస్తుందంట. ఏంటది? అనుసంకీర్తనం తవ, నీ సంకీర్తనం, కృష్ణుడి యొక్క సంకీర్తనం, హరి యొక్క సంకీర్తనం అన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి లోపాలని, అపవిత్రతల్ని అన్నిటిని పవిత్రం చేసేస్తుందంట. కాబట్టి ఇక్కడ కావాల్సింది భగవంతుడి యొక్క నామస్మరణ కావాలి. ఆ నామస్మరణ అన్నిటినీ, అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో, రావు కాలం అని, యమగండాలని, ఇవన్నీ కూడా పొరపాటున వాళ్ళు మనం ఒకవేళ అలాంటి పరిస్థితులు మనం వెళ్లాల్సి వస్తే, అలాంటి వాటి చేయాల్సి వస్తే మన హరినామాలు తీసుకోగలిగితే వాటి ప్రభావం మన మీద పడదన్నమాట. ఇంకా ఏమంటున్నారు, కాలేర్ దోష నిదే రాజన్ అస్థికి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త బంధ పరం వ్రజే. సో కలియుగం దోషాలకు నిదైనప్పటికీ కూడా ఒక మహాగుణం ఉందన్నమాట కలియుగంలో. అంటే గొప్ప గుణం ఒకటి ఉందంట. ఏంటది? జస్ట్ కృష్ణుని కీర్తిస్తే చాలంట, మనం ముక్తి బంధాల నుంచి మనం ముక్తి పొందుతామంట మనం. ఓకే, కాబట్టి కలవు కలవు కాలేరు అంటే అంత కలియుగం చూడండి ఎంత స్పెసిఫిక్గా. ఇది భాగవతం, ఇంతకుముందు నేను చెప్పింది పద్మపురాణం, భాగవత పురాణం, రకరకాల శాస్త్రాలు మీరే చూస్తున్నారు. కలి సంతరణ ఉపనిషత్తు అయితే స్పెసిఫిక్గా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఇంతకుముందు హరినామాలు ఉన్నాయి కానీ స్పెసిఫిక్గా హరే కృష్ణ మంత్రమే ఈ కలియుగంలో మనకి ఇంకా కూడా రెట్టింపు ఫలితము. ఇంకా చెప్పాలంటే దానికి ఉన్నటువంటి పొటెన్షియల్ అంటే పవర్ ఓకేనా ఇంకా చాలా ఎక్కువ ఉంటుందంట ముఖ్యంగా ఈ కలియుగంలో. ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం. ఇతి షోడశకం అంటే ఈ 16 పదాలు, హరే కృష్ణ 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 హరే హరే 8, హరే రామ 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 హరే హరే 8, టోటల్గా 16. ఇతి షోడకం నామ్నాం కలి కల్మష నాశనం, కలిలో ఉన్న కల్మషాలన్నీ నాశనం చేస్తుందంట. మన పాపము, మన అలవాట్లు అవ్వచ్చు, మన బలహీనతలు అవ్వచ్చు, మనలో ఉండేటువంటి కామక్రోధ మదమత్సరాలు కావచ్చు, ఇవే మన శత్రువులుగా మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయో, ఇవే మనల్ని జన్మ జన్మలు ఎత్తేలాగా చేస్తున్నాయన్నమాట. లోపల ఉన్న అరిషడ్ వర్గాలే మన జన్మ జన్మ ఎత్తేలాగా చేస్తున్నాయన్నమాట. మరి అవన్నిటినీ కూడా మనమే మనం పోయి మన సొంత ప్రయత్నం మీద మనం అసలు చేయలేమన్నమాట. మనం తీసుకొచ్చి వాటి నుంచి మనం దూరం అవ్వలేము మనం. కానీ ఈ కలిసంతన ఉపనిషత్తులో ఈ హరే కృష్ణ మంత్రం స్పెసిఫిక్గా కలియుగానికి అందులో మనలో ఉన్న కల్మషాలు నాశనం చేయడానికి ఏమంటారా, నాత పరతరోపాయ. ఇంకా వేరే ఉపాయం ఆలోచించండి, ఇంకా వేరే ఉపాయం కోసం మీరు వెతకండి, ఇంకా వేరే ఉపాయం లేదంట. ఇక్కడ సర్వ వేదేషు దృశ్యతి, సర్వ వేదాలు దీన్నే వీటి గురించే దీనే స్పెసిఫై చేస్తున్నాయంట. అంటే హరే కృష్ణ మంత్రం గురించే సర్వ వేదాలు ఘోషిస్తున్నాయంట. ఓకే, ఇంకా వేరే ఉపాయం కానీ లేదా వేరే పద్ధతులు కానీ ఇంకా వేరే మార్గాలు కానీ ఇంకా లేవంట మనకి. దాంట్లో మన రోజు మనం చేయబోయేది హరే కృష్ణ మంత్రంతో పాటు ఇంకొక మంత్రం కూడా పలుకుతాము, ఇది పంచత్వ మంత్రం అంటారు. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరవభక్తవృంద. దీంట్లో 5 మంది ఉన్నారు, చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు, నిత్యానంద ప రభు స్వయంగా బలరాముడు, అద్వైతాచార్యులు స్వయంగా మహావిష్ణు, గదాధరుడు స్వయంగా రాధారాణి, శ్రీవాసాది స్వయంగా నారదులు వారు. ఈ 5 మంది ఇద్దరందరినీ గౌరవభక్త బృంద అంటారు అన్నమాట. కాబట్టి మనం ఈ 5 మంది యొక్క నామాన్ని మనం ఫస్ట్ పల్లికి, ఆ తర్వాత 108 పూసల మీద హరే కృష్ణ మంత్రాన్ని మనం పలుకుతాం అన్నమాట. హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో పద్మపురాణంలో స్పెసిఫిక్గా చెప్పబడింది, వేదాలు మొత్తం చదివేదానికంటే సరే ఒక్కసారి మనం రామనామం చెప్తే చాలంట, లేదా 1000 విష్ణునామాలు పలికేదానికంటే ఒక్కసారి మనం రామనామం పలికితే చాలు, అలాగే 3000 విష్ణునామాలు పలికేదానికంటే ఒక కృష్ణనామ పలికితే చాలంట. ఓకేనా, అందువల్ల దీన్ని మహామంత్రం అంటారు. ఒక్క మంత్రంలో ఒక్కసారి మన హరే కృష్ణ మంత్రం అనడంలో 16000 విష్ణునామాలు దాంట్లో ఉన్నాయన్నమాట. దాని అర్థం మనం ఒక్క చేసి గమ్ముగుండడం కాదు, ఒక్క నామానికే ఎంత ఇది ఉంటే ఇంకా మనం ఆచార్యులు చెప్పినట్టుగా ప్రభుపాద వారు చెప్పినట్టుగా మన రోజు 16 మాలు మనం జపం చేయగలిగితే మన మనలో ఎంత కల్మషం, ఎన్నో జన్మల కల్మషం పేర్కొన్నదంతా కూడా క్రమక్రమంగా మనం బయటకు వచ్చేసి మనం ప్రశాంతం ఆనందంగా ఈ జీవితంలో గడపడమే కాకుండా ఆఖరిలో కృష్ణుని తలుచుకుంటూ మనం బయటకు వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి ఈ రోజు క్లాస్ లో మనం హరే కృష్ణ మంత్రం యొక్క ప్రయోజనాలు చూస్తాం అన్నమాట. వాస్తవానికి ఈ హరే కృష్ణ మంత్రం యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ రోజు క్లాస్ లో మనం 7 చూస్తాము కానీ ఒకదాన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అంటే ఒకదానికి, మిగతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రేపటి నుంచి దామోదర మాసం స్టార్ట్ అవుతుంది, అంటే కార్తీక మాసం అంటాం అన్నమాట. సౌత్ ఇండియాలో మన వైపు దక్షిణ భారతదేశం అయితే మన అమావాస్యకి కార్తీకం వస్తుంది, కానీ ఉత్తర భారతదేశంలో ఆర్యులు వైష్ణవుల పద్ధతుల ప్రకారంగా అయితే పౌర్ణమి నుంచి పౌర్ణమి తీసుకుంటాము. సో రేపటి నుంచి దామోదర మాసం లేదా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. సో నేను మీకు ఒక ప్రయోజనం చెప్తాను, ఆ ఒక ప్రయోజనం మీరు దృష్టిలో పెట్టుకోగలిగి దాని యొక్క ప్రాముఖ్యత మీరు కానీ అర్థం చేసుకోగలిగితే మన జీవితాల్లో అది ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో ఈ జీవితమే కాకుండా ఇంకా మళ్ళీ ఇటువంటి పరిస్థితి మనం పుట్టకుండా మనం ఎటువంటి స్థాయికి మనం వెళ్ళిపోవచ్చో, ఓకేనా, ఒక ప్రయోజనం మీకు చెప్తాను. రేపటి తర్వాత మనం రేపు నుంచి ఏం చేస్తాము, ఎలా చేస్తామో నేను లాస్ట్లో మీకు చెప్తాను మళ్ళీ తర్వాత. సో చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు, ఆయన తన సొంత వాక్యాలు భగవంతుడు అయి ఉండి హరే కృష్ణ మంత్రం యొక్క ప్రయోజనాలు చెప్తాడు అన్నమాట. అది ఏ రూపంలో పెడతాడంటే శిష్టాష్టకం అనేటువంటి అష్టకం 8 శ్లోకాలతో పెడతాడు. అది రోజు చదువుతాం మనం, యాక్చువల్గా ఇస్కాన్లో రోజు చదువుతాం ఉదయాన్నే. దాంట్లో మొట్టమొదటి ఒక శ్లోకం ఉందన్నమాట, ఆ శ్లోకమే మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావదు జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సో పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, శ్రీకృష్ణ సంకీర్తనం యొక్క విజయం కలుగుగాక, దానికి జయ జయలు మనం పలకాలంట. దేనికి? శ్రీకృష్ణ సంకీర్తనానికి, ఈ హరే కృష్ణ మంత్రానికి. ఎందుకనంట, అది మనకి 7 ప్రయోజనాలు చూపిస్తుందంట. మొట్టమొదటిది చేతో దర్పణ మార్జనం. చేతో దర్పణ మార్జనం అంటే మన చిత్తం, మన లోపల అంతఃకరణంలో ఏర్పడినటువంటి దుమ్ము ఏదైతే ఉందో లోపల, ఈ అలిషడు వర్గాల రూపంలో మన హృదయంలో ఏర్పడిన దుమ్ముని ఈ హరే కృష్ణ మంత్రం మొట్టమొదటిగా అది వెళ్ళి ఆ దుమ్ముని క్లీన్ చేస్తుందంట. ఇక్కడ ఎట్లాగైతే అద్దం మీద ఉన్న దుమ్ముని మనం తుడిచేసినప్పుడు మనల్ని మనం ఎంత స్పష్టంగా చూసుకోగలుగుతామో, మనల్ని మనం దుమ్ము ఉందనుకోండి మనల్ని మనం మనల్ని మనం చూసుకోలేము. అసలు మన గురించి మనకేం తెలియదు, మనం ఎట్లా కనిపిస్తామో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మన గురించే మనకి ఒక కన్ఫ్యూజన్, మనకి ఆందోళన వచ్చేస్తుంది ఎప్పుడు మనల్ని మనం చూసుకోలేనప్పుడు. ఎప్పుడైతే ఆ దుమ్ముని మనం తీసేస్తామో, నన్ను నేను స్పష్టంగా, నేను ఎవరిని, నా రంగు ఏంటి, నా ఆకారం ఏంటి, నేను మొత్తం నేను చూసుకోగలుగుతాను అన్నమాట. సో మొట్టమొదటి ఏం చేస్తుందంటే మన హృదయంలో ఉన్నటువంటి అలిషడ్ వర్గాలను ఎప్పుడైతే మనం అది మనం క్లీన్ చేస్తుందో లోపల ఏం మనకేం చేస్తుంది, నేను ఎవరినో నాకు తెలిసిపోతుంది అన్నమాట. ఆత్మ సాక్షాత్కారం జరిగిపోతుంది. నేను ఎవరిని, నేను ఎవరి యొక్క అంశాన్ని, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏం చేయడానికి వచ్చాను, ఫస్ట్ ఆ దుమ్ము క్లీన్ చేసేస్తాను. 2, భవ మహాదావాగ్ని నిర్వాపణం. సో నేను చెప్పాను మన ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మనలో ఉన్న కోరికలు. అది ఎట్లా ఉందంట, దావాగ్ని లాగా. ఒక అడవిని ఒక్కోసారి మనం చూస్తాం, అడవిలో మంటలు రేగినప్పుడు అడవి మొత్తాన్ని దహించేస్తుంది అన్నమాట. అలాగే మన హృదయంలో ఉన్న కోరికలు మనల్ని దహించేస్తుంది అన్నమాట. జన్మ జన్మలు కోరికల మీద కోరికలు, కోరికల మీద కోరికలు, కోరికల మీద కోరికలు వేసి ఆ కోరికలు తీసుకోవడానికి మళ్ళీ పుడతాం. ఆ కోరికలు అక్కడ సరిపో, మళ్ళీ కొత్త కోరికలు వస్తాయి. మళ్ళీ ఆ విధంగా మనలో ఉన్నటువంటి, మనలో లోపల విపరీతమైనటువంటి ఆకాంక్ష, విపరీతమైనటువంటి ఆందోళన, అది అందలేదు, ఇది అందలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, అది అనుకున్నది, అది అది ఆ కోరిక నేను నెరవేర్చలేకపోయాను, ఈ కోరిక నాకు కొత్త కోరిక వస్తే దాన్నట్టు నెరవేర్చాలని లోపల విపరీతంగా మండిపోతుందంట లోపల. అలాంటి మంటని ఈ హరే కృష్ణ మంత్రం చల్లార్చేస్తుంది. ఎట్లాగైతే పెద్ద అడవిలో మంట రేగినప్పుడు, ఓకేనా, మనం ఫైర్ ఇంజిన్లు పెట్టుకుంటే, ఫైర్ ఇంజిన్లు పెట్టి ఎన్ని కొట్టినా కూడా అడవిలో మంట ఆగదు అన్నమాట. పెద్ద కుంభవృష్టి, భగవంతుడి దయ, కుంభవృష్టి, అటువంటి వర్షం వస్తేనే దావాగ్ని చల్లారిపోతుంది. ఈ హరే కృష్ణ మంత్రం ఎలాంటిది అంటంట, మనం మన హృదయాన్ని దహించి వేసేటువంటి, కోరికలతో దహించి వేయబడేటువంటి మన హృదయం, భగవంతుడి యొక్క నామము, అది ఒక పెద్ద మనకు ఒక కుంభవృష్టి లాగా మనలో ఉన్నటువంటి అన్ని రకాల కోరికల్ని పూర్తిగా తీర్చేయడమే కాకుండా దాన్ని ఆర్పేస్తాయండి కోరికలు, ఇంకా రానికుండా. ముఖ్యంగా భౌతికమైన జీవితంలో మనం అనుభవించాలనేటువంటి ఆ కోరికలు, ముఖ్యంగా అశాశ్వతమైన వాటి మీద మనం ఆకర్షించబడేటువంటి మన జీవితాలు మనను లోపల అవి ఆర్పేస్తాయి అన్నమాట. శ్రేయ కైరవ చంద్రికా వితరణం. మనం ఎప్పుడైనా సరే దాని యొక్క ఫీలింగ్ మనలో ఎప్పుడైతే అది చల్లారిపోయినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి భావం ఎలా వస్తుందంట, ఎట్లయితే పౌర్ణమి చంద్రుడు దాని యొక్క కిరణాలు ఈ పద్మాల మీద పడినప్పుడు, లోటసెస్ ఓకేనా, పద్మాల మీద పడినప్పుడు కొన్ని పద్మాలు ఉన్నాయన్నమాట, అది రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి ఎప్పుడైతే చంద్రుడి యొక్క కిరణాలు పడినప్పుడు, ముఖ్యంగా పౌర్ణమి రోజు. ఆ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అంట, అసలు మనసుకి ఎంతో ఆహ్లాదం ఇస్తుంది అనమాట. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆనందం కావాలి, ఆనందం కావాలి, మనం ఎట్లయితే మనం ఇప్పుడు వెంపర్లాడుతున్నామో ఈ హరే కృష్ణ మంత్రం క్రమక్రమంగా మన హృదయంలో ఓకేనా మంచి పండు వెన్నెల్లో ఎప్పుడైతే వాటి కిరణాలు పద్మాల మీద పడినప్పుడు అవి చక్కగా వికసించినప్పుడు అప్పుడు ఉండేటువంటి ఆ వాతావరణం, ఆ గాలి చల్లగా ప్లెజెంట్గా వచ్చే ఆ గాలి మనిషిని ఎంతో ఆనందపరుస్తాయి అన్నమాట, ఎంతో తృప్తిపరుస్తాయి అన్నమాట. అలాంటి ఒక ఫీలింగ్ ఇస్తుందంట హరే కృష్ణ మంత్రం. విద్యావధు జీవనం, విద్యావధు జీవనం అంటే ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని నిరంతరంగా వాళ్ళు స్మరిస్తుకుంటూ ఉంటారో ఓకేనా, ఇది మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతుంట లోపల లోపలే ఓకేనా. విద్యావధు జీవనం ఓకేనా, ఆధ్యాత్మిక జీవితానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఈ హరే కృష్ణ మంత్రం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా లోపలే మనకి సై. ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అనేటువంటి జ్ఞానాన్ని మనలో తీసుకొస్తున్నాం అన్నమాట. అప్పుడు దాకా మనం నేను ఫలానా ఇంజనీర్ ని, నేను ఫలానా డాక్టర్, నేను ఫలానా ఇండియన్ ని, నేను ఇది అని మన శారీరకంగా మన ఇప్పుడు దాకా మనం మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం అనమాట. మనల్ని మనం నేను మగ, నేను ఆడ, నేను నేను భార్యని, నేను తల్లిని, నేను తండ్రిని, నేను భర్తని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను ఇండియన్ని, ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ యాక్చువల్గా మనకి శరీరం వచ్చిన తర్వాతే మనకి ఈ లేబుల్స్ అన్ని పడ్డాయి. కానీ శరీరం రాకముందరా, ఈ శరీరంలోకి రాకముందరా, ఈ జన్మలోకి రాకముందరా, మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులు, భగవంతుడి యొక్క బిడ్డలు. మనం ఆ విద్యని, ఏ విద్య అయితే మనం భగవంతుని దగ్గర చేస్తుందో ఓకేనా, లోపల ఆ జ్ఞానాన్ని మనం ప్రసాదిస్తుందండి హరే కృష్ణ మంత్రమే మనలో. అంటే మనం వాస్తవానికి చదువురాని వాళ్ళు, ఒకవేళ మేము చదవలేకపోతున్నాం, మాకు అర్థం కాలేకపోతుంది అని అన్నప్పుడు అవసరం లేదు, హరే కృష్ణ మంత్రంతో లోపల ఉన్నటువంటి అసలైన జ్ఞానాన్ని అది రేకెత్తిస్తుంది అన్నమాట. ఇంకా ఏం చేస్తుందంట, ఆనందాంబుదివరం, క్రమక్రమంగా క్రమక్రమంగా ఆనందాన్ని అభివృద్ధి చేస్తుంటుందంట. అంటే ఈ రోజు కంటే రేపు ఆనందం ఇంకా పెరుగుతుంది అనమాట, దానికంటే ఇంకా ఇంకొక రోజు ఆనందం పెరుగుతుంది. ఇట్లా ఆనందం పెరుగుతూ 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 మనకు ఆనందం ఇస్తూనే ఉంటుందంట అది హరే కృష్ణ మంత్రం. తర్వాత ప్రతి పదం పూర్ణామృత ఆస్వాదనం, అమృతాన్ని ఆస్వాదించేటువంటి పరిస్థితిలోకి వెళ్తామంట. ప్రతి పదం హరే కృష్ణ మంత్రం వినే కొంది వినే కొంది అమృతాన్ని తాగేటువంటి, మనం ఎప్పుడు ఎవరు అమృతం తాగలేదు ఓకే, కానీ అట్లీస్ట్ మనం పాల పదార్థాలు తిన్నప్పుడు రబిడి లాంటివి ఓకేనా, జున్ను లేకపోతే అట్లీస్ట్ పాల పదార్థం అన్నప్పుడు అట్లీస్ట్ మనకు తెలుసు ఉన్న వాటిలో కన్నిటి కూడా ఎంతో రుచికరం పాలుకోవాలు. పాలకు సంబంధించిన ఏ ఐటెం అయినా సరే మనలో తెలియకుండానే టేస్ట్ని పెంచుతాయి అనమాట. మిగతా అన్నిటికంటే కూడా పాల పదార్థం చేసేటప్పుడు మనకి స్వీట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, అది మనకు తెలుసు. కానీ ఇంక అమృతం అంటే ఇంకా దాని స్థాయి ఇంకెక్కడుందో మీరు ఆలోచించండి. ప్రతి పదం పూర్ణామృత స్వాదనం, ఇంకా ఆస్వాదనం ఎలా ఉంటుందంటే ఇంకా అడుగడుగున అమృతం తాగుతున్నంత ఆస్వాదనం వస్తుందండి. లాస్ట్లో సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ, సర్వాత్మ స్నపనం. హరి మంత్రం మనం జపం చేసే కొంది ఓకేనా, మనం బాగా పనిచేసి వచ్చేసి, బాగా పనిచేసి ఒళ్ళు బాగా అలసిపోయేసి మనం లోపల నుంచి ఇంకా విపరీతమైన చెమట ఓకేనా, ఎలాగైనా సరే ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి ఇప్పుడు అనుకున్నప్పుడు మన గోరువెచ్చని నీళ్ళలో మనం స్నానం చేస్తే మనకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంత ఆహ్లాదంగా ఉంటుందంట ఈ హరే కృష్ణ మంత్రం. మన మనసుని, మన బుద్ధిని, మన శరీరాన్ని ప్లస్ ఆత్మని అన్నిటినీ కూడా దాన్ని మొత్తాన్ని క్లీన్ చేయడమే కాకుండా మనకి ప్రశాంతతని ఆనందాన్ని ఇస్తుందంట. కాబట్టి ఈ విధంగా జస్ట్ హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, మనలో ఉన్న కుళ్ళని కుతంత్రాలని బయట తీస్తుంది. మనకి తెలియకుండానే చంద్రుడు కలువు పూలు మీద పెట్టినప్పుడు వచ్చేటువంటి ఆ ప్రశాంతతని, ఆ ఆహ్లాదమైనటువంటి ఆ వాతావరణాన్ని ఇస్తుంది, మనలో జ్ఞానాన్ని పెంచుతుంది, ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఉంది, అమృతాన్ని ఆస్వాదింపజేస్తుంది. మనం స్నానం చేసుకొని మనం బాగా బడలికి వచ్చినప్పుడు, మనం స్నానం చేసినప్పుడు వచ్చేటువంటి ఆ ఫ్రెష్నెస్, ఫ్రెష్గా ఉంటుంది మనం, మళ్ళీ తెలియకుండా ఒక ఉత్సాహం వస్తుంది లోపల. సో ఇంకా మనం ఏం కోరుకుంటున్నాం దీనికంటే ఇంకా మించి? మనం డబ్బుల కోసం వెనకాల, డబ్బులు వెనకాల పరిగెత్తిన, ఒక 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 పదవి కోసం మనం పరిగెత్తిన, ఒక గుర్తింపు కోసం మనం పరిగెత్తిన, దేనికోసం పరిగెత్తున్నాం? వీటి కోసమే మనం పరిగెత్తేది, వీటికోసమే మన జీవితాలంతా కూడా మనం ఉదయం నుంచి రాత్రి దాకా మన కష్ట, వీటి కోసమే కదా. మరి ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఒక రెండు మాలలు, నాలుగు మాలలు, ఎనిమిది మాలలు, పది మాలలు మన హరే కృష్ణ మంత్రం చేసుకుంటుంటే మనకి ఏదైతే మనం పరిగిస్తున్నాం జీవితాలు, జన్మ జన్మలు మనం పరిగిస్తూ ఉన్నాం ఈ ఆనందం కోసం, ఈ ప్రశాంతం కోసం, అంతేనా? ఆనందం అభివృద్ధి అవ్వాలి, నిరంతరం నాకు పెరగతా ఉన్న ఆనందం మనం కోరుకుంటున్నాం. అవన్నీ ఒక్క హరే కృష్ణ మంత్రంలో తేలుతాయి అన్నమాట. ఇవన్నీ ఒక్క హరే కృష్ణ మంత్రంతో వచ్చేస్తాయి. ఇది సత్యం అన్నమాట. ఇది ఇంత ఇస్తుంది కాబట్టే, ఇది ఇంత ఇవ్వగలుగుతుంది కాబట్టే అన్నమాచార్య లాంటి వాళ్ళు, ప్రహ్లాదులు లాంటి వాళ్ళు, రామదాస్ లాంటి వాళ్ళు, నారదులు లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎందుకు, వీళ్ళంతా మిగతా అన్నింటిని పోకుండా వీటి వెనకాల ఎందుకు పరిగెత్తారు? హరినామం ఒక్క ఆ ఒక్క మంత్రం వెనకాల ఎందుకు పరిగెత్తారు వీళ్ళంతా అంటే, ఇవన్నీ వాళ్ళు అనుభవించారు, అనుభవిస్తూనే ఉన్నారు. సులభంగా వచ్చే హరినామానికి వీళ్ళు ఎందుకు అనవసరంగా, వీళ్ళు ఈ భౌతిక జీవితంలో ఎందుకు వీళ్ళు ఎంత అల్లాడిపోతున్నారు ఈ ఆనందం కోసం, ఈ ప్రశాంతత కోసం, ఈ ఆనందం కోసం వీళ్ళు పరిగెత్తేది? నేను వాళ్ళు అది ప్రచారం చేస్తున్నప్పుడు అన్ని వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు మనకి, వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసి, వాళ్ళ జీవితాలు త్యాగం చేసి, వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ మనకి ఎందుకు ఇచ్చారంటే, మనం దాన్ని త్వరగా వాటి యొక్క ఉపయోగం మనం తీసుకోవాలని. మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం పోయి ఇక్కడ మనం ఆనగా ఉన్నామనే, మనం కష్టపడుతున్నామనే, లోపల విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామనే, తెలియకుండా మనం భయాలు పడుతున్నామనే, వాళ్ళందరూ కూడా ఇది ఎందుకంటే ఈ ఏడు ఏవైతే ప్రయోజనాలు వాళ్ళు నిరంతరం పొందుతూ, వాళ్ళు వాళ్ళ జీవితాలనే కాకుండా వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ కూడా ఇది అందించారు. వాళ్ళ అందరినీ ఉద్ధరించడమే కాకుండా, వాళ్ళు వాళ్ళు ఉద్ధరించడమే కాకుండా మీరు అందరూ కూడా ఉద్ధరించారు అన్నమాట. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ముందు మన కుటుంబానికి మనం ఆనందం పంచాలంటే ఫస్ట్ మనం ఆనందంగా ఉండాలి. ముందు మనం ఆనందంగా ఉండాలంటే హరినామం చేయకుండా మాత్రం ఈ జన్మలో కాదు కదా, ఈ భౌతిక జీవితంలో మనకు ఆనందానికి అవకాశమే లేదు. ఇది సత్యం మాట. ఎందుకంటే సర్వ భేదాలు ఇవే ఘోషిస్తూ ఉన్నాయి, ఆచార్యులు ఇదే ఘోషిస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు నమ్మకుండా ఇంకెవరు నమ్ముకొని, లేదా ఇంకెవరి యొక్క వెనకాల పడి మనం ఆనందం కోసం, లేకపోతే ప్రశాంతత కోసం, ఆనందం కోసం పరిగెత్తున్నాం మనకైతే తెలియదు. స్పష్టంగా శాస్త్రాలు, స్పష్టంగా ఆచార్యులు మనకి ఇంత ఇదిగా ఇచ్చారు. వాళ్ళ జీవితాలు మొత్తం వాళ్ళు ఆనందంగా వాళ్ళు గడిపారు. ఇంకా మనం దేనికోసం పరిగెత్తున్నాం, ఎందుకోసం పరిగెత్తున్నాం, ఎవరి కోసం పరిగెత్తున్నాం మనం? ఎందుకు మనం అడుక్కోవాలి అందరి దగ్గర పోయి, నన్ను ప్రేమిస్తారా, నన్ను ప్రేమిస్తారా, ఎందుకు మిమ్మల్ని అడుక్కోవాలి అందరినీ, నన్ను గుర్తిస్తారా, నన్ను గుర్తిస్తారా, దయచేసి నన్ను గుర్తించండి, నన్ను ఎందుకు మలుపుకుంటున్నాం మనం? భగవంతుడు మనకి మన జీవితంలో మనం ఉన్న దగ్గర, మనం ఉన్న పొజిషన్లో, మనం ఉన్న పరిస్థితుల్లోనే మనకి ఈ నామాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఆ నామాన్ని మనం చేస్తున్న మనకి అన్ని రకాల మన అవయవాలన్నీ బాగున్నప్పుడు నామం చేసుకోవడానికి, ఓకేనా, కాళ్ళు చేతులు, కళ్ళు నోరు చెవులు అన్నీ మనకు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, ఓకేనా, నామం తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం అన్నమాట మనం. నామం తప్ప ఏవైతే మనల్ని మళ్ళీ మళ్ళీ కర్మల్లో ఇరికిస్తాయో, మళ్ళీ మళ్ళీ కర్మల్లో ఇరుకునేలాగా మనం చేస్తున్నాం, అవన్నీ మనం చేస్తున్నాం అన్నమాట, ఓకేనా. వాస్తవానికి నరకానికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి మనం, ఓకేనా. వైకుంఠానికి వెళ్ళాలంటే చాలా ఈజీ యాక్చువల్గా. మన అనుకుంటుంటే నరకానికి వెళ్ళడం చాలా, నరకానికి వెళ్ళడం చాలా ఈజీ, వైకుంఠం వెళ్ళడం కష్టం అనుకుంటున్నాం మనం. కాదు, నరకానికి వెళ్ళడం చాలా కష్టం అన్నమాట, వైకుంఠం వెళ్ళడం చాలా ఈజీ. నరకానికి వెళ్ళాలనుకోండి మనం ఎన్నో అబద్ధాలు చెప్పాలా, ఏనా ఎన్నో ముందు ఒక మాట కపటం కపటత్వాన్ని ప్రదర్శించాలా, ఓకేనా, మోసాలు చేయాలా, అబద్ధాలు చెప్పాలా, ఓకేనా, ఒకరి మీద మనం ద్వేషించాలా, ఒకరితో మనం ఎప్పుడు కూడా కొట్లాట్లో ఉండాలా, తాగా మాంసాహారం తినాలా, ఓకేనా, ఇన్ని ఎంతో కష్టపడి చేస్తాం ఇవన్నీ తెలుసా, మనంత జన్ చాలా కష్టపడి చేస్తాం ఎవరినెవరినో తృప్తిపరచడానికి, ఎవరెవరినో మనం ఇప్పుడు నేను కూడా మీ వాడినే, నేను కూడా మీ వాళ్ళనే అని మనం వాళ్ళకు గుర్తింపు పొందడానికి మనం ఇవన్నీ చేస్తాం అన్నమాట. కానీ దీని వీటన్నిటి ఫలితం ఏంది, మనం నరకము ఇంకో జన్మ మళ్ళీ. కానీ వైకుంఠాలు చాలా ఈజీ యాక్చువల్గా, ఏంటంటే హరినామం చేసుకుంటాం, కొంచెం సింపుల్గా సాత్విక ఆహారం చేసుకోవడం, సంపాదిస్తాం కొంత, అది మన జీవితానికి ఎంత అవసరం అంత సంపాదించుకుంటాము, భగవంతుడికి అర్పించినటువంటి ఆహారాన్ని స్వయంగా తీసుకుంటాము, అది సింపుల్. ఇక్కడ ఎవరిని మనం మోసం చేసేది లేదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టేది లేదు, ఎవరిని మనం కష్టపెట్టేది లేదు, ఎవరిని ద్వేషించేది లేదు, ఓకేనా. మన జీవితాన్ని నాశనం చేసేటువంటి అనేక అనేక వంటి వస్తువులు మనం తినడము కొనుక్కోవడము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. వైకుంఠం వెళ్ళడానికి డబ్బులు అవసరం లేదు, వైకుంఠం వెళ్ళడానికి డబ్బులు అవసరం లేదు. కానీ నరకానికి వెళ్ళడానికి మాత్రం డబ్బులు చాలా అవసరం. ఆ డబ్బులతో మనం రకరకాలుగా ఇప్పుడు రకరకాలుగా మనం వాడాలి వాటిని, ఎట్లా వాడాలో కూడా మనం మన మన మనసు మొత్తం మన బుద్ధిని మొత్తం ఉపయోగించాలన్నమాట. ఎక్కడెక్కడ పెట్టాలా, ఎలాంటి వాటిల్లో పెట్టాలా, ఎప్పుడెప్పుడు పెట్టాలా, ఇవన్నీ నిజంగా చాలా కష్టపడాలి నరకం పోవడానికి. కానీ వైకుంఠం పోవడానికి మనం కష్టపడాలి యాక్చువల్గా, ఉన్న దాంట్లో చూసుకుంటూ అవసరానికి కావాల్సిన సంపాదించుకుంటూ ఉదయం లేగానే కొద్దిగా 4:30 లేచి కొద్దిగా అట్లా భగవంతుని నామస్మరణం చేసుకుంటూ ఉన్న పండ్లు పలహారాలతో భగవంతుని నైవేద్యం పెట్టుకొని తింటూ అంతే లైఫ్ అయిపోతుంది. ఇలాంటి ఇలాగ జీవ రామాయణ భగవద్గీత భాగవతం ఒక 2-3 శ్లోకాలు రోజు చదువుతూ భగవంతుడి కీర్తనలు వింటూ ఎక్కడ మనం అసలు కష్టపడేదానికి ఎక్కడ అవకాశమే లేదు అసలు. కానీ మనం వైకుంఠం తీసుకెళ్తాడు, కానీ మళ్ళీ మళ్ళీ జన్మించడానికి, మళ్ళీ 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 క్రమంలో ఇరుక్కోవడానికి, నరకాలకు వెళ్ళడానికి మనం చాలా కష్టపడుతున్నాం మనం. అప్పుడప్పుడు భగవద్గీత క్లాస్కి రండి, లేదా భగవద్గీత క్లాస్ ఇప్పుడు జూమ్ క్లాస్ వినండి అంటే కూడా మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, మాకు ఇంకా మేము చేయాల్సింది ఎన్నెన్నో ఉన్నాయి, అంతలేక మేము ఆడినది అన్నీ అంటున్నాం. ఏం చేసుకుంటూ వెళ్తాం మనం, చేసుకుంటూ వెళ్తే ఏం చేసుకుంటూ వెళ్తాం, మళ్ళీ నరకంలోకి వెళ్ళడానికి చేసుకుని వెళ్తాం. ఎందుకంటే మాకు తెలియదు కదా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ పరిస్థితిలో చేయాలి, ఎలా మనం పెంచాలి పిల్లల్ని, లేదా ఎలా మనం చేసేటువంటి ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏ పద్ధతిలో చేయాలి, ఇవన్నీ మనం తెలిస్తే కదా మనం బయటపడతాం. ఆ తెలుసుకోవడానికి మీరు అవకాశమే తీసుకోకుండా నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, నేను చేయాల్సిన చాలా ఉన్నాయంటే అంటే మనకి దారిదని తెలియకుండా మన పాటికి మనం మన పనుల్లోనే మనం ఇంకా కర్మలు పెంచుకుంటూ మనం మళ్ళీ కష్టాలకి మళ్ళీ ఇబ్బందులకి మనకు మనమే దారులు తెరుచుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా, చేతో దర్పణ మార్పు ఇది ఒక్కటి, మిగతావి ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. కానీ రేపు అంటే వచ్చే ఒక నెల వరకు మనకి ఈ దామోదర మాసం ఉంది, లేదా కార్తీక మాసం ఉంది. ఎందుకంటే ఆ దామోదర మాసం మొత్తం కూడా మన హరినామంతో మన జీవితాలు కనీసం ఒక నెల రోజులైనా మన జీవితాల్లో కొద్దిగా మన హరినామం చేయడానికి మనం కొంచెం మొగ్గు చూపాలి. ఇప్పుడు దాకా మనం ఎలాగో చేయలేకపోయాము, కొంచెం రకరకాల కారణాల వల్ల, రకరకాల ఇబ్బందుల వల్ల, భగవద్ దయ వల్ల ఈరోజు మళ్ళీ మనం అందరం కలుసుకున్నాము, చేసుకున్నాము, మన దానివల్ల మనకు ప్రయోజనం ఉండాలి. సో అందువల్ల రాబోయే ఒక నెల రోజులు ఈ హరినామం యొక్క విశిష్టం మనం అర్థం చేసుకుంటే కనీసం మనం కొన్ని మాలైనా మనం చేస్తామనేటువంటి భావంతో నేను మాట్లాడుతున్నాను అన్నమాట మీతో. నేను కేవలం ఒక ప్రయోజనం గురించి నేను మాట్లాడబోతున్నాను, ఇంకా మీరు ఎత్తుకోండి. ఇలా ఉంటే ఒక ప్రయోజనం ఎంత ఉంటే మిగతా 6 ప్రయోజనాలు ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ముందు నేను వాటి గురించి నేను వివరిస్తాను ఖచ్చితంగా ముందర. చేతో దర్పణ మార్జనం. దర్పణం అంటే అర్థం, చేతో అంటే మనసు. మార్జనం అంటే శుద్ధి, శుద్ధం చేయడం. సో అద్దం మీద దుమ్ము రాలినప్పుడు, దుమ్ము ఉన్నప్పుడు మనం వెళ్ళి మన ముఖం చూసుకున్నప్పుడు లేదా మనల్ని మనం చూసుకున్నప్పుడు అక్కడ దుమ్ము తప్ప ఇంకేం కనబడుతుంది మనకి? మనం ఏంటో, మనం ఎలాంటి వాళ్ళమో, మన కలరు, మన ఆకారం స్పష్టంగా మనం ఎవరో మనకే తెలియదు అన్నమాట. మనం ఎవరో మనం చూసుకోలేము మనం, అంటే నేను ఎవరు నాకు తెలియదు అప్పుడు. ఓకేనా, అసలు నా స్థితిగతులు ఏమి నాకు తెలియదు అన్నమాట, ఎందుకంటే అంత దుమ్ము ఉంది అక్కడ. ఓకేనా, అట్లాగే ఎప్పుడైతే మనసులో చిత్తం, మనసులో ఎప్పుడైతే దుమ్ము వచ్చినప్పుడు, మనసులో దుమ్ము వచ్చినప్పుడు, ఓకేనా, నేనెవరో, అసలు నేను అనేవాడిని, నేను అంటే ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క అసలైనటువంటి నా కుటుంబం ఏంటి, నేను ఈ కుటుంబానికి రాకురా, ఈ భౌతిక జీవితంలోకి రాకముందరా, నేను ఏ కుటుంబం చెందిన వాడిని, శాశ్వతంగా నాకు ఎవరితో కనెక్షన్ ఉంది అది నాకు తెలియదు. నా మనసులో ఆ దుమ్మున్నంత కాలం, ఎప్పుడైతే ఆ దుమ్మును మనం క్లీన్ చేస్తామో, మార్జనం శుద్ధి చేస్తామో, ఎట్లయితే అర్థాన్ని మనం శుద్ధి చేసినప్పుడు మనకు మనం ఎవరో స్పష్టంగా తెలుసు, ఓ నేను ఇది కాదా, ఒక నేను తెలుపు, నేను నలుపు, లేదా నేను సన్నగా ఉన్నాను, నేను అంటే నా గురించి నేను స్పష్టంగా చూసుకోగలుగుతాను అన్నమాట. అలాగే మనసులో ఉన్నటువంటి అలిషటు వర్గాలు క్లీన్ చేసుకోగలిగితే, అసలు నేను ఎవరికి చెందిన వాడిని, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను చేయాల్సిన పని ఏంటి అనేది నాకు అర్థమైపోతుంది. ఆ దుమ్మురైన ఉన్నంతకాలం నేను నా రియల్ ఒరిజినల్ ఐడెంటిటీ, నా ఒరిజినల్ ఐడెంటిటీ, నా అసలైనటువంటి నా ఉనికి నేను మర్చిపోయేసి, నేను ఈ కుటుంబంలో నాది ఈ ఊరే, నాది ఈ కుటుంబం, నాది ఈ కులము, నాది ఈ మతము, నాది ఈ ప్రాంతము అని మనం ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిస్తాం అన్నమాట. కులాన్ని అనుకొని ఆ కులం ప్రకారం మన జీవితాన్ని కొనసాగిస్తాం. ఓకేనా, నేను వాళ్ళ భర్తని, నేను పలానా వాళ్ళ తమ్ముడిని, నేను పలానా వాళ్ళ కూతుర్ని, నేను పలానా భార్యని, అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఆ ప్రాంతం దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని అలాగే జీవించేస్తాం. కానీ మనం శాశ్వతంగా ఈ భూమికి కానీ, ఈ ప్రాంతానికి కానీ, ఈ కుటుంబానికి చెందిన వాళ్ళం కాదు మనం ఎవరం కూడా. ఒరిజినల్గా మనం వైకుంఠం నుంచి, భగవంతుడి నుంచి మనం వచ్చాము, కానీ మనకి ఎప్పుడు వాళ్ళకి గుర్తులేదు, మనకి అసలు గుర్తుండదు మనకి. ఇంత మన క్లాస్ విన్న తర్వాత కూడా, ఓకేనా, మన శాస్త్రాల రూపంలో మనకి మన ముందు సాక్ష్యాలు పెట్టినప్పటికీ కూడా ఈ క్లాస్ అయిపోయిన మనం మర్చిపోతాం. మళ్ళీ ఈ కుటుంబం నాది, వీళ్ళు నా వాళ్ళు, నా పిల్లలకి ఏం చేయాలా, మళ్ళీ ఏం కొనాలా, ఎట్లాంటివి కొనాలా, మళ్ళీ దీంతో పడిపోతాం మనం. ఓకేనా, కానీ ఎప్పుడైతే మనం క్లాస్లో వింటుంటామో, ఇది కరెక్టే కదా, నిజమే కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వన్స్ క్లాస్ అయిపోగానే మళ్ళీ యథావిధంగానే అయిపోతుంది. వాస్తవం తెలుస్తుంది, కానీ తెలియకుండా మళ్ళీ కుటుంబంలో పడిపోతున్నాం, మళ్ళీ సంసారంలో పడిపోతున్నాం, మళ్ళీ నేను లేదు, నేను నాది ఇది, నేను అది, నేను పలానా, నేను ఈయన, నేను ఆయన అని మళ్ళీ మన ఫాల్స్ ఐడెంటిటీలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. వాస్తవానికి మనము కృష్ణుడు చెందిన వాళ్ళము, కానీ ప్రస్తుతానికి నేను పలానా 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 కుటుంబం సంబంధించిన వంశానికి చెందిన వాడిని అంటున్నాం మనం. నేను ఆ వంశంలో వచ్చిన వాడిని అంటున్నాం. నేను పలానా వాళ్ళ అబ్బాయిని అంటున్నాం, లేదా పలానా వాళ్ళ అమ్మాయిని అంటున్నాం. నేను పలానా కులానికి చెందిన వాడు, మనకి కులానికి కానీ వంశానికి కానీ వీటికి ఏ సంబంధం లేదు. కానీ ప్రస్తుతానికి మన మనసంతా కూడా అలిషటి వర్గాలు తిండిపోయింది కాబట్టి మనం ఫాల్స్ ఐడెంటిటీ అంటారు. మనం తప్పుగా అనుకుంటున్నాం అన్నమాట, మనం తప్పుగా అనుకుంటున్నాం. నేను ఇక్కడ చెందిన వాడిని, వీళ్ళకి చెందిన వాడిని మనం తప్పుగా అనుకుంటున్నాం, ఎందుకంటే లోపల దుమ్ము చేరుంది. అది ఉన్నంత కాలం ఇక్కడే, ఇదే నాది అన్నట్టుగా అనుకుంటుంది అన్నమాట. అది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను అన్నమాట. అద్దం మీద మనం పెయింట్ వేసినప్పుడు మనం వెళ్ళి మన ముఖం చూసుకుంటే మన ముఖం మీద పెయింట్ ఉన్నట్టు, ఇదేంది నా ముఖం మీద బ్లూగా ఉంది, నా ముఖం మీద ఎల్లోగా ఉంది, అంటే నా ముఖం ఎల్లోగా ఉంది నేను అనుకుంటే అది నేను పొరపాటు పడినట్టే అద్దంలో నుంచి. అంటే పెయింట్ వేసిన అద్దం మీద నేను కానీ చూసుకుంటే నా ముఖంలో రకరకాల కలర్లు కనిపిస్తాయి, కానీ ఒరిజినల్గా నా ముఖం మీద ఆ కలర్లు లేవు. కానీ నేను చూసినప్పుడు నా ముఖం మీద కళ్ళు ఉన్నప్పుడు, ఓ నా కళ్ళు ఎల్లోగా ఉన్నాయి, నా బుగ్గలు వచ్చేసి బ్లూగా ఉన్నాయి, అంటే నిజంగా నా బుగ్గలు బ్లూ కాదు. లేకపోతే నా కనురెప్పలు వచ్చి రెడ్గా ఉన్నాయి, నా చెవులు వైలెట్గా ఉన్నాయి, అలా కనిపిస్తున్నాయి. అలా మనం అనుకుంటున్నాం, నాది ఎల్లో ఉంది, నేను బ్రౌన్గా ఉన్నాను, నేను ఇక్కడ బ్లూగా ఉందని మనం అనుకుంటున్నాం. అట్లా ఎప్పుడు దాన్ని క్లీన్గా తీస్తామో, పక్కన ఫోటోలో చూస్తే దాని పక్కన తీస్తామో, ఎగ్జాక్ట్గా నేను ఎవరైనా తెలుసుకోవాలి. మొత్తం నా ముఖము, నా కలరు, నా ఒరిజినల్ కలర్ నాకు తెలిసిపోతుంది, నా ఒరిజినల్ ఐడెంటిటీ నాకు తెలిసిపోతుంది. కానీ పెయింట్ వేసిన అర్థం నేను కానీ చూసుకుంటే, ఆ పెయింట్ నా అర్థం వేసుకున్నటువంటి అర్థాన్ని నేను నిజం అనుకుంటే, అప్పుడు ఇటువైపు ఆరెంజ్ కలరు, ఇటువైపు ఎల్లో కలరు, ఇటువైపు బ్రౌన్ కలరు అంటారు. కానీ వాస్తవానికి అది కాదు. సో ఎప్పుడైతే అది అర్థాన్ని మనం తుడిచినప్పుడు మన ఒరిజినల్ ఐడెంటిటీ బయటకు వస్తుందో, లోపల మనసులో ఉన్నటువంటి ఆ దుమ్ముని బయట తీసినప్పుడు మన ఒరిజినల్ ఐడెంటిటీ మనకు తెలిసిపోతుంది, నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అని. ప్రతి ఒక్కరూ అందరం కృష్ణుడు సేవకు, కృష్ణుడి బిడ్డలే అందరం కూడా. మనందరం యాక్చువల్గా వచ్చింది, అందరం వచ్చింది కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాం మనం. కానీ అది మనకు గుర్తే ఉండదు మనకి. నేను ఆ యజమాని, ఈ యజమాని, నేను పలానా 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 అని చెప్పేసి మన అడ్రస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం మనం. కానీ ఒరిజినల్ ఐడెంటిటీ అది కాదు అని అలా వస్తుంది. నేను ఒరిజినల్గా నేను ఈ తల్లిదండ్రులకు నేను పుట్టాను, ఈ వంశంలో నేను పుట్టాను, ఓకేనా, నేను పలానా పలానా మనకి ఇదే మైగా చెప్పుకుంటాం ఇక్కడికి వచ్చి. ఓకేనా, ఎట్లాగైతే నీళ్ళకి మామూలుగా పారే స్వభావం ఉంటుంది, అది అందరికి తెలిసిందే. కానీ చలి ప్రదేశాల్లో ఎక్కడైతే ఆర్కిటిక్ సర్కిల్స్లో, ఓకేనా, ఎక్కడైతే మంచు ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఐస్ గడ్డల్లాగా ఉంటుందో అక్కడ ఆ వాతావరణం, అక్కడ పుట్టిన వాళ్ళు, అక్కడే చచ్చిపోయే వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు ఐస్ పారేలా కనిపిస్తుంది, ఎప్పుడు గడ్డల్లా కనిపిస్తుంది. కానీ నీళ్ళ యొక్క అసలైన స్వభావము పారే స్వభావం. మనందరికీ నీళ్ళు అంటే ఇది పారుతుంది, పారేటువంటి గుణాలు లేదా లక్షణాలు ఉండేటువంటి పదార్థం అంటాం మనం. కానీ ఆ ప్రదేశాల్లో పుట్టిన వాళ్ళు ఏది ఆ చలి ప్రాంతాల్లో ఎక్కువ పుట్టి అక్కడ చచ్చిపోయే వాళ్ళకి, వాళ్ళకి నీళ్ళు అంటే వాళ్ళకి గడ్డలే వాళ్ళకి, అంటే వాళ్ళకి నీళ్లు పారిన వాళ్ళు ఎప్పుడు చూడాల, వాళ్ళు ఎప్పుడు కూడా గడ్డలాగే చూస్తారు. నీళ్ళ యొక్క ఒరిజినల్ అసలైనటువంటి స్వభావం నీళ్ళు పారే స్వభావం అయితే, బట్ దాన్ని కొంత దాని యొక్క వేరే వాతావరణంలో వేరే పరిస్థితుల్లో అది గడ్డగట్టిపోద్ది, బట్ ఒరిజినల్ మాత్రం పారేది. కానీ అక్కడ వాడు ఏం చెప్తాడు, ఆ ప్రాంతంలో వచ్చేవాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే, ఎవరో నీకు చెప్పింది ఐస్ అనేది ఎప్పుడు గడ్డలో ఉంటుంది, నీళ్ళకి పారదంటారు వాళ్ళు. ఒరిజినల్ అయితే ఇది, కానీ అది కృత్రిమంగా కొంతకాలానికి పరిస్థితుల వల్ల అలా తయారైపోతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నీళ్ళు అంటే గడ్డగా, అది పలానా మనం చేసుకోవచ్చు, పలానాటువంటి వాటిల్లో మనం తయారు చేసుకోవచ్చు అని వాళ్ళకున్న జ్ఞానం ప్రకారం, వాళ్ళు చూసిన ప్రకారంగా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు అనమాట. వాళ్ళు తెలిసిన వరకు ఐస్ అంటే గడ్డలు, అది పారేది కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అదే విన్నారు వాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర అదే విన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు అనమాట నీళ్ళు అనేది పారుతుంది అని, పారే స్వభావం ఉంటుందని వాళ్ళకి తెలియదు. అలాగే మనం కూడా ఏమనుకుంటున్నామంటే, ఎన్నో జన్మలుగా మనము ఈ సంసారంలోకి వచ్చేది, సంసారంలో తిరిగి అంటే మనకి ఏమనిపిస్తుందంటే, నేను ఈ భూమికి చెందినవాడిని, నేను పలానా కులానికి చెందినవాడిని, నేను పలానా దేశానికి చెందినవాడిని అని మనం అనుకుంటున్నాం. యాక్చువల్ మన స్వభావం, యాక్చువల్ మన ఐడెంటిటీ ఏంటంటే, యాక్చువల్ కృష్ణుడు చెందినవాడు, అది మనకు తెలియదు, మనం మర్చిపోయినాం. మనం ఎట్లాగైతే వాళ్ళు కూడా మర్చిపోయారో, నీళ్ళు అనేది పారే స్వభావాన్ని మర్చిపోయి గడ్డలు అనుకుంటున్నారో, మనం కూడా మన జీవితాలు, మనం అందరం కూడా దేవుడు దగ్గర వచ్చేవాళ్ళు మాకు తెలియదు, దేవుడు అంటే నేను చూడలేదు, కానీ నా దేశందరూ నా తల్లిదండ్రులే, నా దేశందరికి ఈ దేశమే, నా దేశందరికి ఇదే నా కులము, నా దేశందరికి ఇదే నా మతము అని ఎన్నో జన్మలుగా మనం ఇదే ఫీడింగ్ జరిగిపోయినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నేను ఈ ప్రాంతం చెందినవాడినే కదా, ఈ కులం చెందినవాడినే కదా, ఈ వంశం చెందినవాడినే కదా అని మనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అనేక జన్మలు, అనేక యుగాలు ఇట్లా తిరిగి వచ్చేసాం. మనం ఎప్పుడో మర్చిపోయినాం మనం భగవంతుడి యొక్క అంశాలను, మనం మర్చిపోయినాం. కానీ హరినామం చేస్తే లోపల ఉన్న ఆ గారబట్టినటువంటి ఆ దుమ్ముని నెమ్మది కడగడం ప్రారంభిస్తుంది అన్నమాట. సో అద్దంపై ఉన్నటువంటి ధూళిని శుద్ధి చేస్తే మనల్ని మనం చూసుకోగలుగుతాం. మన చిత్తంలో ఉన్నటువంటి అలిషడ్ వర్గాలను శుద్ధం చేస్తే మనం భగవంతుడి యొక్క అంశాలను మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే లోపలటువంటి ఆ ఇది మనం కడుక్కుంటామో, కడిగినప్పుడు మనకి ఫస్ట్ అర్థమైంది ఏంటి తెలుసా, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని కదా, నేను ఇక్కడ నేను చేసినటువంటి బాధ్యత వరకు నేను చేసుకొని నేను వెళ్ళిపోవాలి, నా కృష్ణుడికి నేను వెళ్ళిపోవాలి, నా అసలైనటువంటి నా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను నా తల్లిదండ్రులు అక్కడ వెయిట్ చేస్తాను నా కోసం అనే ఫీలింగ్ మనకు ఏర్పడుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి అలిషడ్ వర్గాలు ఏంటి, కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము. ఇది మనకు దుమ్ము జన్మ జన్మలు లోపల పేరుకొని పోయింది అన్నమాట, గారబట్టిపోయింది లోపల. ఎట్లయితే మనం ఒక మంచి క్యాండిల్ అంటే మైనబత్తి ఉన్నప్పుడు దానిపైన మనం ఒక మూత పెట్టామనుకోండి, ఓకేనా, దీని వెలుగు బయటికి వెళ్ళదు, ఇంకా ఇక్కడ ఆగిపోతుంది. ఇది పైన ఈ పెట్టినటువంటి ఈ మూత ఏదైతే ఉందో ఆ మూత వల్ల ఇక్కడ నుంచి ఇంకా బయటికి ఇంకా వెళ్ళదు, దీని స్వభావం బయటికి వెళ్ళదు. దీని స్వభావం బయటికి వెళ్ళాలంటే దీన్ని పగలగొట్టాల్సిందే మనం, ఇంకా దీన్ని పగలగొట్టి దాని స్థలం నుంచి తీసేస్తారు, కానీ దీని ఒరిజినల్ దీనికి బయటికి రాదన్నమాట. నా స్వభావం నాకు అర్థం కావాలంటే, నేను ఎవరిని అని నాకు నిరంతరం గుర్తుండాలంటే, నాలో ఉన్న ఆ గారబట్టినటువంటి లోపల దాన్ని నేను నెమ్మది దాన్ని నేను తీసేయాలి. నేను ఇప్పుడు మనకి ప్రధాన శత్రువులు మన జీవితంలో మనం కర్మలు చేసుకోవడానికి కానీ, మనం పాపాలు చేయడానికి కానీ, మనం శాశ్వతంగా ఇక్కడే మగ్గి మాడి మసైపోవడానికి కారణం మనలో ఉన్న ఈ అలిషటి వర్గాలు, ఈ దుమ్మే తప్ప ఇంక ఎవరు కారణంగా ఇక్కడ, ఓకేనా. ఇదేనమాట మనది జన్మ జన్మల వేట. మనం ఆనందం కోసం, ప్రేమ కోసం మనం వేటాడుతూనే ఉన్నాం, మనం జన్మ జన్మలు వేటాడుతున్నాం. ఎక్కడ దొరకదు ఆనందం, ఎక్కడ దొరకదు ప్రేమ, ఎవరిదో దొరకదు ప్రేమ. మనం యుగాలు జన్మలు, జంతువుల జన్మలు, పక్షుల జన్మలు, చెట్ల జన్మలు, మానవ జన్మలు ఎన్నో ఎత్తేసాం ఇట్లాగా. కానీ మన పరిస్థితి ఏంటంటే, మనకి ఆనందం కనిపించినట్టే కనిపిస్తుంది కానీ మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోద్ది, ఎండమావిలాగా అదిగో దూరంగా అక్కడే ఇదే ఆనందం అంటే వెళ్తూ ఉంటాం అని ఆడ ఆనందం కనబడదు. అట్లయితే ఎడారిలో అదిగో ఇక్కడే కదా నీళ్ళు కనపడుతుంది, ఆడగలంగానే అది ఎండమావు, అది నీళ్ళు లేవు అక్కడ. అలాగే మనం వెతుకుతూనే ఉన్నాం అనమాట, ఎవరి గురించి నాకు ఆనందం వస్తుంది, ఎవరి గురించి నాకు ప్రేమ వస్తుంది, మనం వెతుకుతూనే ఉన్నాం. ప్రేమ ఉన్నట్టే కనిపిస్తుంది, ఇచ్చినట్టే నాకు దొరికినట్టే కనిపిస్తుంది. ఐదారు మనమైనా వెళ్ళిపోతాము, లేదా వాళ్ళైనా వెళ్ళిపోతారు, లేదా మన మధ్య శత్రుత్వం అయినా పెరిగిపోద్ది. ఓకేనా, మొత్తానికైతే మనకు కావాల్సినంత ఆనందం కానీ ప్రేమ మనకు దొరకదు అనమాట. కొంత అల్ప సంతోషం మనకు దొరుకుతుంది ఇక్కడ చిన్న చిన్న జరిగినప్పుడు, కానీ ఆ అల్ప సంతోషం కాదు, నాకు నిరంతరమైన ప్రేమ కావాలా, నాకు శాశ్వతమైన ప్రేమ కావాలా, నాకు రెట్టింపు ఇచ్చేటువంటి ఆనందం సుఖం నాకు వస్తూనే ఉండాలి నాకు. కానీ లోపల ఎంత ఆనందం కావాలంటే, ఓకేనా, మనం ఎంత మనం అనుభవించినా సరే ఇక్కడ ఆనందం ఎప్పుడో ఒకసారి మనకి పక్కకెళ్ళి మనం నిరుత్సాహంలో పడిపోతాం అనమాట. సరిపోదు, ఈ ఆనందం సరిపోదు మనకి. ఇక్కడ ఎవరు మనకు ఆనందం ఇవ్వలేరు, మనం కోరుకున్నంత ఆనందం ఇక్కడ ఎవరు ఇవ్వలేరు. ఎట్లా అయితే మనం అగ్నిలో సమిధ వేసినప్పుడు ఎంత సమిధ వేసి అంత మండుకుంటుంటుంది, ఇంకా కావాలా నాకు సమిధ కావాలని. అట్లాగే మనం భౌతిక ప్రపంచంలో మనం ఎన్ని కోరుకుంటామో మనం ఇంకా ఎక్కువ మండిపోతుంటాం, నాకు ఇంకా ఎక్కువ కావాలని. ఇక్కడ దాహం తీరదు మనకి, ఇక్కడ మన ఆత్మకి మన మనసుని సంతోషపెట్టే వస్తువులు కానివ్వండి, సంతోషపెట్టేటువంటి అంశాలు కానివ్వండి, ఈ భౌతిక ప్రపంచంలో లేవు, రావు. ఉన్నాయి అనుకుంటే మన ఎండమావులు వెనకాల మనం పరిగెత్తున్నట్టే. మనం ఉందిలే, ఇంకా రేపు వస్తుందిలే, ఇంకా ఎల్లుండి వస్తుందిలే, ఇంకా ఇంకో సంవత్సరం తర్వాత ఖచ్చితంగా నాకు వచ్చేస్తుంది అట్లా మనం జన్మ జన్మలు జన్మ జన్మలు ఇట్లాగే పోయినాయి అంతా. కానీ మనం మోసపోతూనే ఉన్నాం అన్నమాట, మోసపోతూనే ఉన్నాము. కానీ కృష్ణుడు మనం మోసం చేయడానికి ముందుకు రాల, నీ ప్రాబ్లం ఇదేను, నీ మనసులో ఇదిగో లోపల ఇది ఉంది, దానికి నువ్వు ఎంత పోసినా అది తాగతానే ఉంటుంది, నీకు ఎంత చేసినా నువ్వు ఇంకా కావాలనుకుంటూనే ఉంటావు, నీకు ఎంత చేసి సరిపోదు, నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి, నా లోకానికి వచ్చేసేయి, నేను మొత్తం నింపేస్తాను నిన్ను, నిన్ను ప్రేమతో ఆనందంతో నేను నింపేస్తాను. ఎందుకంటే మన ఒరిజినల్ మన అసలైనటువంటి మన అస్తిత్వం ఇక్కడ ఉండేది కాదు, మన అస్తిత్వం అక్కడ ఉంటుంది మన. అందుకని ఎప్పుడైతే మనం ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటామో, మనకి ఎంతో కొంత వస్తుందో, ఎంతో మన దగ్గర ఉంటాయో వస్తువుల రూపంలో కానీ మనుషుల రూపంలో మన దగ్గర ఉన్నప్పుడు ఉన్న కొద్దానికి మనం గర్వపడిపోతాం, నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేదు, నా దగ్గర నా దగ్గరే ఉండాలా, మనం గర్వం ప్రదర్శిస్తాం. ఇక్కడ ఇక్కడ ఏది మంది కాదు, మనది ఏది మన దగ్గర ఉండదు, ఏది మంది లేదు ఇక్కడ. కానీ మంది మందే అనే ఫీలింగ్లో, ఇది నాది అనే ఫీలింగ్లో మనం విపరీతమైన గర్వం ప్రదర్శిస్తాము, వేరే వాళ్ళని లెక్క లేకుండా చూసుకుంటాం అన్నమాట. ఈ విధంగా కామం కోరుకున్నప్పుడు వస్తువులు దొరకకపోతే క్రోధం వస్తుంది. ఇప్పుడే క్రోధం వచ్చింది కదా, ఫోన్లే ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు లోభం, నాకు ఇంకా కావాలనుకుంటాం. ఇంకా కావాలనుకున్నప్పుడు లోభంలో ఇంకా కావాలనుకున్నప్పుడు మోహం, నా దగ్గరే ఉండాలనుకుంటాం, నాకు తప్ప ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనుకుంటాం, మోహం మదం. ఓకేనా, ఇది శాశ్వతంగా నాదే అన్న ఫీలింగ్లో ఉంటాం మదంలో. మాత్సర్యం, మాత్సర్యంలో నా దగ్గర ఉండేది ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనుకుంటాం. కామంలో కోరుకుంటాము, అది దొరకకపోతే క్రోధం వస్తుంది. క్రోధం వచ్చింది కదా ఫోన్లే మొత్తానికి ఇద్దాం అనుకుంటే, లేదు ఇది చాలు ఇంకా నాకు కావాలనుకుంటాం. లోభం, లోభంలో ఇంకా నాకు కావాలనుకుంటాం. మోహంలో ఇది నాదే అనుకుంటాం. మదంలో నా దగ్గరే ఉండాలనుకుంటాం. మాత్సర్యంలో నా దగ్గర ఉండదు ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనుకుంటాం. ఈ భౌతిక జన్మ ఈ ప్రపంచం మనకు రావడానికి కారణం కామం వల్ల ఇక్కడికి వస్తాము, మాత్సర్యం వల్ల శాశ్వతంగా ఎడే ఉండిపోతాం మనం. చూడండి, కామం నుంచి మాత్సర్యం వరకు ఈ అలిషట్ వర్గాలు మన హృదయంలో మనల్ని రోజు అనుక్షణం మనల్ని ఇబ్బంది పెడతానే ఉన్నాయి. కానీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రూపంలో నాకు సీరియల్ ఉన్నాయి, లేదు నాకు టీవీలు ఉన్నాయి, ఓకే నాకు వస్తువులు ఉన్నాయి, నాకు బిల్డింగ్ ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, ఈ కవరింగ్ వల్ల లోపల నేను ఎంత దహించబడుతున్నానో, లోపల నేను ఎంత కష్టపడుతున్నానో, లోపల నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, దాన్ని మనం అసలు చూసుకొని కూడా చూసుకోవట్లేదు మనం. ఓకే, అంటే లోపలేమో, లోపల విపరీతమైన కష్టం ఉంది, లోపల విపరీతమైన బాధ ఉంది, లోపల నా గురించి నేను చెప్పుకోవడానికి నిజంగా లోపల చూసే అంత ఆందోళనకరంగా ఉంది. కానీ నేను దాన్ని మర్చిపోవాలంటే నేను ఏం చేయాలా? లోపల నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్నటువంటి ఈ దహించి వేసే లోపల ఈ ఆందోళనకరం చేసేటువంటి ఎన్నో అంశాలు నా హృదయంలో, నన్ను భయాలు నా మనసులో ఉన్నప్పుడు నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఏ రూపంలో? సీరియళ్ళు, సినిమా హాల్స్, సిగరెట్లు, మందు, జూదం, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, వండరిల్లా, ఓకేనా, థీమ్ పార్కులని అటో వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే లోపల చూసిన మనకు భయం అనమాట మనకి. రెండోది దాని నుంచి మనం ఎట్లా బయటపడాలో మనకు తెలియట్లే. లోపల ఉన్న దాన్ని ఎట్లా బయటికి తీయాలో, ఎట్లా దాని నుంచి మనం శాశ్వతంగా పరిష్కరించాలో మనకు తెలియట్లే. కాబట్టి ఎటువంటి గడిపేద్దాం జీవితాన్ని, కాబట్టి నా మనసుని వేరే వైపు డైవర్ట్ చేద్దాం మనం. అది చూద్దాం, ఇది చూద్దాం, ఆడికి పోదాం, ఏడబోదాం, అవి వండుకొని తిందాము, ఇవి చేసుకుని తిందాం, ఇట్లా మన మనసు ఇట్లాగే జీవితాలు జన్మజన్మలు గడిచిపోతున్నాయి ఇట్లానే. సో మనం గమనిస్తే ఇక్కడ ఆత్మ, అసలైన ఆత్మ మధ్యలో ఉంది మనిషి నీడలాగా. మీరు చూస్తే ఈ ఫోటోలో దానిపైన పేర్కొన్నటువంటి లేయర్స్ అన్నమాట, ఒక్కొక్క పొర, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ ఆత్మలోనే మనం గమనిస్తే ఇప్పుడు మనకి రెండు ఫోటోస్ ఉన్నాయి. ఓకేనా, మొదటి ఫోటోలో లోపల మీరు గమనిస్తే ఒక డ్రైవర్ ఉన్నాడు, లోపల పక్కనే పరమాత్ముడు ఉన్నాడు. శరీరం బయట ఉంది, బయటంతా శరీరం అన్నమాట, కానీ లోపల ఆత్మ పక్కనే పరమాత్ముడు ఉన్నాడు. గమనించండి అనుకుంటాను నేను. ఎప్పుడైతే ఒక ఒక వ్యక్తి లోపల ఒకడు కూర్చో ఉన్నాడు, డ్రైవింగ్ సీట్ మీద స్టీరింగ్ పట్టుకో ఉన్నారు, గమనించారా? సో స్టీరింగ్ పట్టుకొని లోపల కూర్చున్నవాడు ఆత్మ అనమాట. పక్కనే పరమాత్మ నిలబడుకో ఉన్నాడు, నా సహా ఎప్పుడు చూసాడు అబ్బా నేను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని. కానీ మనము ఆయన వైపు చూడట్లే, మనము మన కళ్ళ ద్వారా పైన మన శరీరం శారీరకంగా వచ్చిన కళ్ళ ద్వారా మనం ఎన్నో విషయాలు చూస్తున్నాం అనమాట. కళ్ళ ద్వారా మనం ఎన్నో విషయాలు చూస్తున్నాము, అది లోపల ఆత్మకి ప్రతిబింబంగా మనం ఏం చూస్తున్నాం అది కనిపిస్తుంటుంది. దానికి ఆత్మకు కనిపిస్తుంటుంది లోపల. నేను గమనిస్తే దీనిపైన బ్లూ బ్లూ మార్క్ ఉంది, బ్లూగా నేను రౌండ్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లూ ఏంటంటే పొర, అంటే కామం అనే పొర అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పొరలో నింపబడింది అనుకోండి ఆత్మని. ఇప్పుడు పొర అటు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పువ్వును చూసినప్పుడు, అతను ఫస్ట్ పువ్వును చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది నాది, నేను అనుభవించడానికి ఇది కాబట్టి నాకు నచ్చిన అమ్మాయికి ఇస్తాను నేను దీన్ని, ఎందుకంటే నా వశం చేసుకోవడానికి అని నా వైపు, అంటే నేను ఈ పువ్వుని నా కోసం ఉపయోగిస్తాను. ఓకేనా, ఇది పువ్వు యాక్చువల్ నాది కాదు, ఇది భగవంతుడి సృష్టి అది, కానీ నేను చూశాను కాబట్టి ఇది నాది, కాబట్టి దీంతో నాకు ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని నాకు అయ్యేలాగా, అంటే నాకు దగ్గర అయ్యేలాగా నేను చేసుకుంటాను. అంటే ఇక్కడ మొత్తం స్వార్థంతో నిండిపోద్ది అనమాట, నేను నాది నాకే ఇది అంతా. కానీ పక్కన మీరు ఈ పక్కన ఫోటో చూస్తే శుద్ధమైనటువంటి ఆత్మ, కామపరం లేదు, ఏమి లేదు. ఆ శుద్ధమైనటువంటి ఆత్మ కామము క్రోధం అన్ని తొలగించేసి తొలగబడినటువంటి ఆ పొరలు మొత్తం తీసేసిన వల్ల అప్పుడు కూడా పువ్వును చూసినప్పుడు వెంటనే ఆ పువ్వుని కృష్ణుడికి అందించాలనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి జ్ఞానంతో ఈ పువ్వు ఇచ్చింది ఎవరు, అసలు సృష్టికి దీని కారణం ఎవరు, కృష్ణుడు. అప్పుడు ఈ పువ్వు కృష్ణుడిదైనప్పుడు, ఓకేనా, నేను కృష్ణుడికి అందించడమే కదా న్యాయము, కృష్ణుడికి అందించడమే కదా ధర్మము, కృష్ణుడికి నేను ఇది అందించడం వల్ల నేను భగవంతుడితో పాటు నేను కూడా ఎక్కువ ఆనందపడతాను కదా, నాకు కూడా ఆనందం దొరుకుతుంది కదా అటువంటి భావనలోకి వెళ్తాం మనం. సో భక్తుడు అదే వస్తువులు చూస్తాడు, భక్తులు కానటువంటి వాళ్ళు అదే వస్తువులు చూస్తారు, కానీ భక్తులు కానటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో కామక్రోధ మనం అసలు ఉంటాయి కాబట్టి ఇది నాదే నాకే నా ఇది నా వల్ల నాకు మాత్రమే దక్కాలనే భావంలో ఇంకా ఎక్కువ లోపల భయాలకి ఆందోళనకి ఎన్నెన్నో పరిస్థితులు ఏర్పడతారు వెళ్తారు. కానీ భక్తులైన వాడు క్లియర్ నాలెడ్జ్లో క్లియర్ జ్ఞానంలో ఉంటాడు కదా, అతను కూడా ఇప్పుడు ఇంకా భక్తులంటే ఇంకా పూర్తి స్థాయిలో అతను శుద్ధం అయిపోక ఉండొచ్చు, అతను ఇంకా కొంత కామ కొంత క్రోధం ఉండొచ్చు ఆ భక్తుల్లో, కానీ అట్లీస్ట్ అతని జ్ఞానం ఉంది కదా ఇది కృష్ణుడు వల్ల వచ్చిన కాబట్టి నేను కృష్ణుడికి అందిస్తే కృష్ణుడి యొక్క దయతో లోపల ఈ పొరలు తగ్గిపోయినప్పుడు నేను ఇంకా శాశ్వతంగా ఆనందంగా ఉంటాను కదా అనేటువంటి భావంలో భక్తులు వ్యవహరిస్తాడు అన్నమాట. అంటే అంతఃకరణ శుద్ధం కావాల. వాస్తవానికి అలెగ్జాండర్ ది గ్రేట్ మీరు గమనిస్తే అలెగ్జాండరు, ఇటువైపు మీకు చిత్రపటం పెట్టాను అనమాట, ప్రపంచ చిత్రపటం పెట్టాను, దాంట్లో మీరు చూసి ఆరెంజ్ కలర్ ఏదైతే చూస్తున్నారో ఆరెంజ్ కలర్ మొత్తం ఆయన తన వశం చేస్తున్నాడు అనమాట. అంత పెద్ద సామ్రాజ్యం సృష్టించాడు ఆయన, దండితులు యుద్ధాలు చేసుకుంటూ అంత పెద్ద సామ్రాజ్యాన్ని తన కింద తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఇటుపక్క మీరు గమనిస్తే ఓకేనా, అతను చావు బతుకులో ఉన్నాడు లాస్ట్లో అలెగ్జాండర్. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డాక్టర్లు అనమాట, నాకు ఏదో జరిగిపోయింది, నాకు తెలియకుండానే నాకు ఇంకా శక్తి క్షీణించిపోతుంది, దయచేసి ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరూ పిలవండి, నేను చూపించుకోవాలనుకుంటున్నాను, ఏదో చేయాలనుకుంటు నేను చూడాలనుకుంటున్నాను, వాళ్ళకి నేను నా ఆరోగ్యం చూపించుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు అనమాట. డాక్టర్లు వస్తారు, చూస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆ జబ్బెంట తెలియట్లేదు, ఎలా దాన్ని దాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలియట్లేదు. మొత్తానికి వాళ్ళేమో మా వల్ల కాదు, దయచేసి మేము క్షమించండి అంటారు అన్నమాట. ఇమ్మీడియట్గా అలెగ్జాండర్ ఆ మూమెంట్లో అడిగితే నాకు ఒక మూడు పనులు చేసి పెట్టండి అని చెప్పేసి మంత్రిని పిలుస్తాను అన్నమాట. సో ఆ మంత్రిని మూడుసార్లు పిలిచినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు మంత్రులు చెప్తాను అన్నమాట, ఒకవేళ నేను చచ్చిపోతే నా శవాన్ని ఈ డాక్టర్ల చేత మోయిపించండి, ఆ శ్మశానం దాకా నన్ను మోసుకుంటూ వెళ్తారు కదా, ఆ దారంతా నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు బంగారు మొత్తం దాన్ని పరచండి, ఆ దారంతా కూడా శ్మశానం దాకా వెళ్ళేదాకా. ఆ తర్వాత మూడో విషయము, నా శవ పెట్టికలో రెండు రంధ్రాలు పెట్టండి, ఆ రెండు రంధ్రాల నుంచి నా చేతులు బయటికి పెట్టండి అంటాడమ్మ. అప్పుడు మంత్రికి అర్థం కాక, అయ్యా నాకు వివరించండి, నాకు ఏం అర్థం కాబట్టి ఎందుకు మీరు ఎన్ని అంటున్నారు అని. సో అలెగ్జాండర్ అంటాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, సావు నుంచి ఎవరు తప్పించలేరు, ఈ డాక్టర్లు కాదు కదా ఎవరు తప్పించలేరు, సావు అనేది తథ్యం వచ్చే తీరుతుంది అని. కాబట్టి నేను డాక్టర్ చేత మోయిపించమంటున్నాను, అంటే డాక్టర్ వల్ల కూడా కాదు అని. రెండు, దారి పొడవున వజ్రాలు వైడూర్యాలు నేను ఇప్పుడు సంపాదించబడుతున్నాను ఎందుకని అంటే, అప్పుడు అలెగ్జాండర్ అంటాడు అన్నమాట, నా జీవితాంతం వీటి కోసం నేను వెంపలాడాను, వీటి కోసం నేను పాకులాడాను, వీటి వెనకాల నేను వేటాడాను, కానీ దారి పొడుగున నేను వాటి మీద నడుస్తున్నాను, కానీ అవి ఏవి కూడా నా రక్షణకు రాలేకపోతున్నాయి, నన్ను కాపాడలేకపోతున్నాయి అని చూపించడానికి నేను దారి పొడుగు అనేది ఏమంటున్నాను. మూడోది, శవపేటికలో నా రెండు చేతులు పైకి పెట్టి చూపించమన్నాడు. చూసుకోండి, నేను వచ్చినప్పుడు ఒక పిన్నిస్ కూడా లేదు, పోయేటప్పుడు కూడా ఒక పిన్నిస్ కూడా లేదు, చూసుకోండి అన్నాడు అన్నమాట. సో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలెగ్జాండర్ లాంటి వాళ్ళకు కూడా ఈ ప్రపంచంలో మొత్తం వాళ్ళ వశమైనప్పటికీ కూడా వాళ్ళకి ఆనందం లేదు, వాళ్ళ ప్రశాంతత లేదు, వాళ్ళు పోయేటప్పుడు కూడా భయంకరంగా సత్యం తెలుసుకొని వెళ్ళారు, అప్పుడు టైం అయిపోయింది, ఏం చేయలేడు ఇంకా. మనము చిన్న చిన్న అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, మనం కూడా మనకు ఆయన స్థాయిలో మనకు అంత శక్తి లేదు కాబట్టి మన లెవెల్లో మనం రెండు అంకణాలు, మూడు అంకణాలు, పది అంకణాలు, మన లెవెల్లో మన ఈ కుటుంబం అనే ఒక సామ్రాజ్యంలో నాది ఆధిపత్యం కావాలా, ఎప్పటికైనా శాశ్వతానికి నిలిచిపోతాను, ఇదంతా నా వెనకాల ఇదంతా బలంగా ఉండబోతుంది. అందుకే ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు, ఎందుకంటే ఆయన పెద్ద లెవెల్లో చేశాడు, మనం చిన్న లెవెల్లో చేస్తున్నాం. కానీ ఆయనకైనా కానీ మనలో కానీ ఆయన ఉన్న జబ్బు ఏంటంటే, లోపల ఉన్నటువంటి ఆ అంతఃకరణ మీద దుమ్ము ఉంది లోపల, ఈ కామ క్రోధ మదమాసలవి మనల్ని విపరీతంగా మనం పిచ్చోళ్ళలాగా చేసేస్తున్నామండి, మన చేత విపరీతంగా పనులు చేపిచ్చేస్తుంది ఇక్కడ, మనకే తెలియకుండా, మన కంట్రోల్లో లేకుండా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 5 మినిట్స్ కొద్దిగా లేట్ అవుతుంది, ఒక 5 మినిట్స్ అండి. సో ఈ ఇటువైపు మనం బల్బు చూస్తే మొత్తం దుమ్ము ఉంది ఇక్కడ. బల్బు యొక్క ఒరిజినాలిటీ ఏంటంటే, దాంట్లో ఆల్రెడీ కరెంట్ ఉంది, రెండు దాంట్లో కరెక్ట్గా ఫిలమెంట్లు ఉన్నాయి, మూడు దాంట్లో నుంచి మనకి వెలుగు వస్తుంది. అయితే వెలుగు మొత్తం వెళ్ళట్లే అసలు, ఎందుకంటే పైన దుమ్ము చేరిపోయింది. ఈ దుమ్ము చేరిపోయిన దానికి, ఇప్పుడు దుమ్ము చేరిపోయింది, ఆ దుమ్ము ఒకటే పరిష్కారం అన్నమాట. దీని నుంచి మనకి వెలుగు సర్వదా వ్యాపించాలంటే ఒకటే మార్గం యాక్చువల్గా మనకు ఉండేది, ఏంటంటే పైన ఉన్న దుమ్ము తీసేయాల. కానీ మనం ఏం చేస్తున్నామంటే, లేదు ఇంకా ఎక్కువ కరెంట్ పెంచుదాం, మనం ఇంకా ఎక్కువ కరెంట్ ఇచ్చేటువంటి ఫిలమెంట్లు ఇంకా మనం ఎక్కువ పెడదాం అనుకుంటున్నాం, ఎక్కువ కరెంట్ పెట్టి ఎక్కువ ఫిలమెంట్లు ఇంకొంచెం కాస్ట్లీ ఎలిమెంట్స్ లోపల, కాస్ట్లీ ఓకేనా, లోపల ఉన్నటువంటి ఆ ఫిలమెంట్స్ కానీ పెట్టగలిగితే ఇంకా ఎక్కువ వెలుగు వస్తుంది అనుకుంటున్నాం, ఓకేనా. కానీ పైన ఉన్నటువంటి ఆ దుమ్ముని మనం తీయలేకపోతున్నాం, అది తీస్తే నువ్వు ఎంత కరెంటు పెట్టినా సరే, ఎన్ని ఫిలమెంట్లు పెట్టినా సరే, ఎంత కాస్ట్లీ పెట్టినా సరే, పైన దుమ్మునంత వరకు దీని యొక్క ఒరిజినాలిటీ, దీని యొక్క అసలైనటువంటి వెలుగు బయటికి రాదు, ఓకేనా. అలాగే మనందరం ఏం చేస్తామంటే లోపల ఉన్న చెత్తని బయటికి తీయకుండా నేను ఇంకా డబ్బు సంపాదించుకుంటాను, నేను ఇంకా ఆస్తులు పెంచుకుంటాను, నేను ఇంకా పొజిషన్ పెంచుకుంటాను, నేను ఇంకా చేసుకుంటానంటే లోపల ఆనందం బయటికి రాదు. ఓకేనా? ఇది మనం బయట ఉన్నట్టు లోపల వేసుకుంటూ లోపల ఇంకా కామ క్రోధ మనమసలు ఇంకా వాటి పొరలు ఇంకా పెంచుకుంటూ పోతాం. మనం ఎంత ఇంకా ఎక్కువ మన పొరలు పెంచుకుంటూ పోయకుంది మనలో ఆనందం తగ్గిపోతూ ఉంటుంది. మనలో ఇప్పుడు ఈ బల్బులో ఎంత మనం ఎక్కువ చెత్త యాడ్ చేసుకుంటూ ఉంటామో అంత లోపల దాన్ని వెలిగిపోతూ ఉంటుంది. నేను ఎంత కరెంటు పెంచినా సరే, నేను ఎన్ని రకాలుగా నేను దాంట్లో ఉన్నటువంటి ఆ పదార్థాలు మార్చినా కూడా బయట చెత్త తీయకపోతే వేస్ట్ అది. ఇంకా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారంటే ఏ విధంగా మనం ఇంకా పెరగాల, ఇంకా ఎదగాల, భౌతికంగా ఎదగాలని చెప్పేసి ఇట్లా విపరీతమైన వేటాడుతున్నాం మనం. కానీ లోపల అసలేటువంటి ఆనందం బయటికి రావాలంటే చెత్త బయటికి తీయాలి తప్ప బయట ఇంకా లోపల చెత్త వేసుకోకూడదు. ఇంకా మనం సారీ చెత్త అంటున్నాను, ఓకేనా? అంటే మనం ఏంది నేను చెత్త అంటున్నాను మన అంటే బాహ్యమైనటువంటి ఆకర్షణలు, బాహ్యమైనటువంటి వస్తువులు, బాహ్యమైనటువంటి విశేషాలు నేను ఎక్కువ పెంచుకోవడం వల్ల నేను ఆనందంగా ఉంటామనుకోవడము మన మూర్ఖత్వం అన్నమాట. ఎట్లా అయితే ఇక్కడ నేను కరెంటు గ్యారంటీ నేను ఎంత పెంచుకున్నా వేస్టో, అట్లాగే నేను ఇవన్నీ నేను ఎంత పొందుపరుచుకున్నా వేస్ట్, ఎందుకంటే లోపల అసలైనటువంటి క్లీనింగ్ లేదు అక్కడ. అది బయటికి రావాలి, బయటికి. అది సింపుల్. ఆత్మ ఎప్పుడు దాని యొక్క స్వభావం అద్భుతంగా సత్ చిత్ ఆనందం, దాని స్వభావం ఎప్పుడు బయటకు వస్తుందంటే అర్జున స్వభావం బయటకు వస్తుందంటే ఎప్పుడైతే లోపల అలిషడ్ వర్గాలు దుమ్ములాగునటువంటి అలిషడ్ వర్గాలు మనం బయటికి తీసేసినప్పుడు కడిగేసినప్పుడే దాని ఒరిజినల్ సత్ చిత్ ఆనందం ఆటోమేటిక్గా బయటికి అవి ప్రకాశింపజేస్తాయి. అవన్నీ ఆటోమేటిక్గా వెలుగు వచ్చేస్తుంది బయటికి, ఆటోమేటిక్ ఆనందం బయటికి పొంగిపోయి వచ్చేస్తుంది అన్నమాట. బయటికి ఆనందం బయట నుంచి వచ్చే వస్తువు కానే కాదు, బయట నుంచి మనం తీసుకురాలేము ఆనందాన్ని. దయచేసి అది మనం గుర్తుపెట్టుకోవాలి, అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలాగైతే పక్కనున్న బొగ్గు ఉంది, బొగ్గు విపరీతంగా వేడి వేడిగా ఉంది బొగ్గు, ఓకేనా? కొంతకాలానికి మనం అది వదిలేసాం అనుకోండి, దానిపైన బూర్ది చేరిపోతుంది, బూర్ది చేరి దాని అసలు స్వభావం అయినటువంటి దాని వెలుగు, దాని వేడి తగ్గిపోతుంది. బూర్ది పడే కొంది, బూర్ది అయ్యే కొంది. కానీ దాని ఒరిజినల్ దాని లక్షణాలు వెలుగు వేడి రెండు బడికి రావాలంటే ఏం చేయాలి? పైన ఉన్నటువంటి ఆ బూర్దిని మనం ఏదో ఒక విధంగా బడికి లాగాలి. దాన్ని బడికి తీసేస్తే దాని ఒరిజినల్ ఫ్యాన్ చేయాలి మనం. దాన్ని విసనకర్త కనుగొట్టేమంటే ఎప్పుడైతే అది బూర్ది బయటకు వచ్చేస్తుందో దాని ఒరిజినల్ వెలుగు బయటకు వచ్చేస్తుందో లోపల ఉన్న చెత్తను మనం బయటికి తీయాలి మనం. ఓకేనా? అది తీయాలంటే మాత్రం ఓకేనా, మన దగ్గర ఒకే మంత్రం, హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మంత్రం మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది లోపలన చెత్త తీయడంతో, లోపలటువంటి అలిషటి వర్గాలు వాటిని సమూలంగా క్రమక్రమంగా తీయడంతో, ఉన్న ప్లేస్లో ఉన్న పనులు చేసుకుంటూ ఉన్న బాధ్యత నిర్వర్తిస్తూ ఎవరికి ఎట్లాంటి లోటు లేకుండా మనం చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం భగవంతుడి యొక్క నామాన్ని మనం చేసుకొని లోపల దానికి మనం ముందేయాలి తప్ప ఇంకా కొత్త కొత్త రోగాలు మన కొత్త కొత్త విషయాలు తీర్చుకొని మళ్ళీ లోపల ఉన్నటువంటి ఆ దుమ్ముని మనం రేకెత్తుకోకూడదు. మన జీవితాల్లో హరే కృష్ణ మంత్రం హరినామం మన ఊపిరి అన్నమాట, మన ఊపిరి. అది ఊపిరి ఆగిపోతే ఎట్లాగైతే మనం ఉండము. హరినామం లేకపోతే మన జీవితంలో ఆనందం దొరకదు. ఇది ఆచార్యుల యొక్క అందరూ ముక్త కట్టలతో మనకి ఇచ్చేటువంటి సందేశం అన్నమాట. శాస్త్రాలు మొత్తం ఘోషించి మనకి ఇచ్చేటువంటి సందేశం. శివుడు, పార్వతి, దేవతలు, బ్రహ్మ వీళ్ళందరూ మనల్ని హరినామం చేసుకోమంటున్నారు. మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, శక్తి సామర్థ్యాలు అలసిపోకుండా, ఎక్కడ కష్టపడకుండా మన హరినామం చేసుకోమంటున్నాం. లోపల అది బయటికి రాకపోతే అవి లోపల అవి ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ అక్కడికి వస్తూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ మనం ఇబ్బందులు పడుతూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ మనం రకరకాల కోరికలతో మళ్ళీ మన జీవితాలు కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట. ఎన్ని జన్మలు చెప్పలేము, అది లోపల ఉన్నంతకాలం. కానీ మన జన్మలో మాత్రమే పరిణామంతో మాత్రమే దాన్ని మనం బయట తీయగలుగుతాం, కాబట్టి ఇంకా వేరే అవకాశం లేదు మనకి. ఇక్కడ అనవసరంగా నోములని వ్రతాలని చెప్పేసి ఎవరెవరికో పోయి కాళ్ళు పాదాభిషేకం పాదాభిషేకం ఏదో చేసుకుంటూ ఓకే దయచేసి మనం టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎప్పుడు అవుతుందో, ఏ రాత్రి మన పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. అతి సులభంగా భగవంతుడు మనకి ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మన చేత ధ్యానాలు, వేల సంవత్సరాల ధ్యానాలు, యజ్ఞాలు, యాగాలు, విగ్రహాలని ఏమి చేయమండడం లేదు. అసలు జస్ట్ హరినామంతో బయటపడిపోనంటున్నా. సో లాస్ట్ మీకు చెప్పదలుచుకుంది, సో రేపటి నుంచి